भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय रीडिंग फ्रॉम भगवद गीता एज इट इज चैप्टर नंबर 10 टेक्स्ट नंबर 25 सो प्लीज रिपीट आफ्टर मी महर्षीणां भृगुरहं गिरामस्मेकमक्षरं यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नमो महावदन्याय कृष्णप्रेमप्रदायने कृष्णाय कृष्णचैतन्य नाम्नि गोरक्षे नमः नमावोम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी नितिनामने नमस्ते सरस्वतीदेवे गौरवाणीप्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण सो मनो ईरोजु इन कंटिन्यूएशन 10 చాప్టర్ 25 శ్లోకాన్ని చదువుకుంటున్నాం. ఈ 10 చాప్టర్ వచ్చి ఇది భగవంతుని విభూతి యోగం, ద అపలాన్సెస్ ఆఫ్ ది అబ్సల్యూట్. ఇప్పుడు గత 4-5 శ్లోకంలో భగవంతుని ఒక విభూతి అంటే భగవంతుని ఒక శక్తుల్ని మనం అభ్యసిస్తున్నాం. ఇక్కడ ఏమంటే కొన్ని నేను ఇప్పుడు ఇంతమంది కూడా ఈ శ్లోకంలో ఉన్నాయి కాబట్టి జస్ట్ అవి చదువుకుంటూ పోయి నెక్స్ట్ మనం ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటాం. 20 శ్లోకం నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఐఎమ్ ద సూపర్ సోల్ ఓ అర్జున సిటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ ఐఎమ్ ద బిగినింగ్ ద మిడిల్ అండ్ ది ఎండ్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ 21st ఆఫ్ ది ఆదిత్యాస్ ఐఎమ్ విష్ణు ఆఫ్ లైట్స్ ఐఎమ్ ద రేడియంట్ సన్ ఆఫ్ ది మారుతుస్ ఐఎమ్ ది మరుచి అండ్ అమాంగ్ ది స్టార్స్ ఐఎమ్ ది మూన్ ఆఫ్ ది వేదాస్ ఐఎమ్ సామవేద ఆఫ్ ది డెమిగాడ్స్ ఐఎమ్ ఇంద్ర ద కింగ్ ఆఫ్ హెవెన్ ఆఫ్ ది సెన్సెస్ ఐఎమ్ మైండ్ అండ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఐఎమ్ ద లివింగ్ ఫోర్స్ కాన్షియస్నెస్ ఆఫ్ ఆల్ ద రుద్రాస్ ఐఎమ్ లార్డ్ శివ ఆఫ్ ది ఎక్సాస్ రాక్షసస్ ఐఎమ్ ది లార్డ్ ఆఫ్ ది వెల్త్ కుబేర ఆఫ్ ది వసుస్ ఐఎమ్ ఫైర్ అగ్ని And of mountains, I am Meru. Of priests, O Arjuna, know me to be the chief Brihaspati. Of generals, I am Kartikeya. And of bodies of water, I am the ocean. And today's verse, of the great sages, I am Bhrigu. Of vibrations, I am the transcendental Om. Of sacrifices, I am the chanting of the holy names, Japa. And of immovable things, I am the Himalayas. భగవంతుని శక్తిని మనం అర్థం చేసుకోవాలంటే భగవంతుని నామరూప గుణ లీలాల్ని మనం అభ్యసించాలి, అర్థం చేసుకోవాలి. భగవంతుడు చాలా కృపామయుడు. ఆయన ఏమంటే మన బుద్ధిశక్తికి తక్కన ఆయన శక్తిని మన కోసం ఆయన వివరిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన లీలలు అపారంగా ఉన్నాయి. ఆయన శక్తి అనంతంగా ఉన్నాయి. కానీ ఆయన ఇక్కడ కృపంతో మనం ఏం అర్థం చేసుకోగలము, ఏం చెప్తే మనం ఆయన శక్తిని అర్థం చేసుకోగలం అనేసి ఆయన మనకి ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాడు. భగవంతుడే ఆయన ఒక శ్లోకంలో చెప్తున్నాడు, ఇవి కొన్ని మాత్రమే, ఇవి కొద్దిగా, ఇవి ఆయన లీలల్లో శక్తి అనంతంగా ఉన్నాయి, కానీ అక్కడ ఖచ్చితంగా కొద్దిగా మాత్రం ఇక్కడ మనకు చెప్తున్నాడు. అది ఎలాంటివి చెప్తున్నాడంటే అవి మనకు తెలిసినవి మాత్రమే చెప్తున్నాడు. నేను ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పాను, ఇప్పుడు భూగోళం గురించి అర్థం చేసుకోవాలంటే భూమి ఈ విధంగా ఉంది అంటే మనకెవరికి అర్థం కాదు. మనం ఏం చూస్తుంటామో దాన్ని చెప్తే మనకు అర్థం అవుతుంది. భూమి అనేది గోళంగా బంతిలాగా ఉంది అన్నారు అనుకోండి. సో బంతి అనేది మనకు తెలుసదే, భూమి బంతిలాగా ఉంది అంటే ఓకే ఓకే అర్థమైంది. అంటే భూమి యాక్చువల్లీ బంతిలాగా ఉందా? బంతి ఎక్కడ, భూమి ఎక్కడ? కానీ భగవంతుడు మనం అర్థం చేసుకోవాలనేసి మనము మన భౌతిక ఇంద్రియంతో ఎలాంటి వస్తువుని మనం అర్థం చేసుకోగలమో అలాంటిది మాత్రం ఆయన మనకి చెప్తున్నాడు. దాంట్లోనే ఉత్తమమైంది, శ్రేష్టమైంది. ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో నేను సూర్యుని అంటున్నాడు ఇక్కడ. ఆఫ్ ద రేడియంట్ సన్ ఆఫ్ లైట్స్ ఐఎమ్ ద రేడియంట్ సన్, ఆఫ్ ది మరుస్ ఐఎమ్ మరుచి, అండ్ అమాంగ్ ద స్టార్స్ ఐఎమ్ ద మూన్. ఇప్పుడు సూర్య లాంటి వ్యక్తి అంటే సూర్యుని గురించి మనకు తెలిసి ఉండాలి. సూర్య అంటే చాలా ప్రఖరంగా ఉంటుంది, సూర్యకాంతి చాలా చేదర్చుకుంటుంది అనే విషయం మనకు తెలుసుంటే భగవంతుడు సూర్య లాంటి వ్యక్తి, సూర్య లాంటి శక్తి కలిగిన వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. ఆ ప్రఖరత అనేది, ఆ శక్తి అనేది మనకు తెలిసి ఉండాలి, దాన్ని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు అండమాన్ నికోబార్ లేదు అంటార్కిటికా, ఆర్కిటికా అక్కడ సూర్యుని చూసుంటారు వాళ్ళు, అవునా కదా? వాళ్ళు ఎప్పుడో ఒకసారి సూర్యరశ్మి కావాల కనపడాలంటే వాళ్ళకి చాలా అరుదు. వాళ్ళకి సూర్య లాంటి వ్యక్తి అంటే వాళ్ళకి అంత సులభంగా అర్థం కాదు. అక్కడ వాళ్ళు చదివి తెలుసుకుని ఉండొచ్చు, కానీ ఆ ప్రఖరత అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎంత ఎండగుందప్ప, ఎంత వేడిగా ఉంది, సో ఏ భలే ఉందప్ప అంటాం. అది ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే మాత్రం భగవంతుని శక్తి ఎలాంటిది అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఒక నీళ్ళు ఉంది అనుకోండి, నీటి, వాటర్, రస్వహమప్సు కౌంతేయ అంటున్నాడు భగవంతుడు. రస్వహమప్సు కౌంతేయ అన్నప్పుడు నీటిలో ఒక రుచి నేనే అన్నప్పుడు నీళ్ళు అనేవి ఎన్నో ఉన్నాయి. సముద్రం ఉంది, సముద్రం నీళ్ళు రుచికుంటుందా? అది ఉప్పుకుంటుంది, అవునా కదా? నీళ్ళన్నవి ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయండి. వాటర్ బాడీస్, సో మెనీ వాటర్ బాడీస్ వాడతారు. జయ శిషి, రాధా గోవింద భగవానికి, శిలప్రభుపాదికి. మురికి కాలువలు కూడా ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి. కానీ మనం ఉపయోగించి భగవంతుడు నీటిలో ఉండే రుచి నేనే అన్నాడు అనేసి గబుకొని సముద్ర నీళ్ళు తాగేసి ఏ ఉప్పు ఉప్పుకొందది భగవంతుడు ఏమని చెప్పేశాడు ఆయన, ఉప్పుకొంది సముద్రం అంటే. దాంట్లో శ్రేష్టమైన రుచికరమైన నీళ్ళని మనం తాగితే మనకెప్పుడు ఆయాసమై ఉంటుందో, దణివై ఉంటుందో, ఆ టైంలో మనం నీళ్ళు తాగితే ఏ సంతృప్తిని మనం చెందుతామో ఆ సంతృప్తి భగవంతుడు అనే భగవంతుడు చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం గుర్తించామనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో పొలిటికల్లీ ఒక వ్యక్తి చాలా ఫేమస్, మోదీ మోదీ అని చాలామందికి ఫేమస్. ఇక్కడ అందరూ మనం మోదీని చూసామా? ఎవరు చూడలేదు. మనం ఏదో మన సమావేశం వచ్చినప్పుడు ఎవరైనా చూసుంటే చదివి వేరే విషయం, కానీ యాక్చువల్లీ మనం మోదీ మనకు అందరికీ ఎంత తెలుసు. ఆయన గురించి ఎక్కువ మనం చదివి విని ప్రతి ఒక్కరు చెప్పి 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 అలాంటి వ్యక్తి అట్లా ఇట్లా ఆయన అటు చేసినాడు ఇటు చేసినాడు ఆ విధంగా మాట్లాడాడు ఈ విధంగా మాట్లాడాడు అని విని 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 ఏమైపోయింది, ఆయన గురించి మనకి ఒక అవగాహన వచ్చింది. క్రికెట్ ఎవరికి గేమ్ వచ్చింటుంది చూడండి, ఆ క్రికెట్ తెలిసిన వ్యక్తికి క్రికెట్ ప్లేయర్ టెండూల్కర్ అంటేనే ఆయన గురించి ఒక విశేష గౌరవం, ఆయన ఒక అభిమానం అనేది అక్కడ సడన్గా వచ్చేస్తుంది. అదే క్రికెట్ తెలియలేని వ్యక్తికి టెండూల్కర్ అంటే ఏమి, క్రికెట్ అంటే ఏమి, వాళ్ళ అవగాహన చేసుకోలేదు. ఆ విధంగా ఏమంటే భగవంతుని విభూతి యోగాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు
భగవంతుని యొక్క సారసర్వ శక్తిని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా ఏమంటే భగవంతుడు ప్రతి ఒక్కటిని శ్రేష్టమైన దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. అదే ఇక్కడ ప్రభుపాద గారు పరపతిలో చెప్తున్నారు, వాట్ ఎవర్ ఈ సబ్లైమ్ ఇన్ దిస్ వర్డ్స్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ. ఏది శ్రేష్టమైంది ఉందో ఉత్తమమైంది ఉందో అది కృష్ణుణ్ణి ఇక్కడ ప్రతినిధిస్తా ఉంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రస్తుత శ్లోకానికి వస్తాం. ఇప్పుడు ఆఫ్ ది సేజెస్ ఐఎమ్ భృగు. భృగు మహర్షి పేరు అందరూ మీరు వినుంటారు. వెంకటేశ్వర మహాత్మ్య లీలలో ఇది వస్తుంది, ఈయన పేరు వస్తుంది ప్రముఖంగా. సో సప్త ఋషులు అందరు ఋషులు యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నారు. అప్పుడు యజ్ఞం చేసేటప్పుడు నారద ముని వచ్చి అడుగుతారు, ఈ యజ్ఞాన్ని ఎవరి కోసం చేస్తున్నారు, మీరు యజ్ఞ ఫలం ఎవరికి ఇస్తారు అంటే ఎవరికి తెలిసి ఉండదు. అప్పుడు ఆయన అడుగుతారు, ఇది బ్రహ్మదేవుడిగా విష్ణువుగా కృష్ణుడిగా శివుడిగా ఎవరికి చేస్తున్నారు మీరు ఈ యజ్ఞాన్ని అంటే, సరే ఎవరికని కనుక్కొని వస్తాం మనం, ఒక్కొక్క దేవతని మనం పోయి కలుస్తాము అనేసి ఒక ఋషిని వాళ్ళు నియమకం చేస్తారు. ఆ ఋషి ఎవరంటే భృగు మహర్షి. ఆయన మనకందరికీ తెలుసు వెంకటేశ్వర మహాత్మ్య. ఆయన బ్రహ్మదేవుడికి వెళ్తారు, బ్రహ్మదేవుడు ఆయనకి శాపం ఇస్తాడు, మన విష్ణు శివుని దగ్గర వెళ్తారు కైలాసానికి, చివరి విష్ణు దగ్గర వెళ్తారు. విష్ణుదేవుని వెళ్ళిన తర్వాత ఆయన వృక్షస్థలానికి ఆయన అక్కడ తన్నిన తర్వాత విష్ణు ఆయన్ని హంబల్ చేస్తారు. తర్వాత ఆయన తప్పైపోయింది, నీకే యజ్ఞ ఫలితం అనేసి వెళ్ళిపోతాడు. తర్వాత లక్ష్మీ కోపంగా కిందకు వస్తుంది. సో లక్ష్మీని ఎత్తుకుంటూ స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ వెంకటేశ్వర మహాత్మ్య జరుగుతుంది అనేది మనకందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ప్రభుపాద గారు ఇంకా ఒకటి భృగు మహర్షి గురించి ఏం చెప్తున్నారంటే, ఆయన ప్రజాపతి. బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం చేసిన తర్వాత ఆయన ఎంతోమంది ప్రజాపతుల్ని ఆయన సృష్టించాడు ఈ సృష్టి ప్రకటన కోసం. ఆ ప్రముఖమైన ప్రజాపతిలో భృగు మహర్షి కూడా ఒకడు. ఆ ప్రజాపతిలో ఈయన ప్రముఖమైన వ్యక్తి అనేసి ఇక్కడ ప్రభుపాద గారు వివరిస్తున్నారు. ఒకటి ఆయన సప్తర్షులు మహర్షులు ఒకడు, అదేవిధంగా ఆయన ప్రజాపతులు కూడా ఆయన శ్రేష్ఠమైన వ్యక్తి. సో అందువల్ల భగవంతుడు ఇక్కడ శ్రేష్ఠమైన ఋషులను మునిల్లో నేను భృగు మహర్షి నేనే అని చెప్తున్నాడు. ఇంకా రెండో విషయానికి వస్తే, ఐఎమ్ ది ట్రాన్సెండెంటల్ ఓం. ఓంకార ఇది శ్రేష్టమైంది, దీనికి సమానమైనది ఏది లేదు అంటారు. ప్రణవ మంత్ర ఇది, మూల మంత్ర ఇది. బ్రహ్మన్ సాక్షాత్కార, పరమాత్మ సాక్షాత్కార, భగవాన్ సాక్షాత్కార, మూడు విధమైన సాక్షాత్కారంలో ఎవరు భగవంతుని పరమాత్మ సాక్షాత్కారం తర్వాత వచ్చే భగవాన్ సాక్షాత్కారాన్ని ఎవరు పొందలేదో, వాళ్ళు ఎవరు బ్రహ్మన్ సాక్షాత్కారంలోనే ఉంటారో వాళ్ళు ఓంకారాన్ని స్మరిస్తారు అనేది శాస్త్రం వివరిస్తా ఉంది. వాళ్ళు ఇంకా పరమాత్మ స్టేజ్కి రాలేదు, ఇంకా భగవాన్ స్టేజ్కి రాలేదు. ప్రాథమిక స్టేజ్లో ఉండే వాళ్ళు ఓంకారాన్ని స్మరిస్తారు, ఓంకారాన్ని జపం చేస్తారు. అదేవిధంగా శాస్త్రంలో ఏం వివరించిందంటే, ఒక వ్యక్తి తపస్సు ధ్యానము చేస్తున్నాడు అంటే భగవద్గీత శ్లోకాల ప్రకారంగా ఆయన యోగం చేసేటప్పుడు ఏ విధంగా ఆయన ఆసనంలో కూర్చోవాలా, ఏ విధంగా ఆయన పోశ్చర్ ఉండాలా అనేదాన్ని ఈ భగవద్గీత శ్లోకంలో వివరించబడింది. ఆయన ఎత్తరమైన ఆసనంలో కూర్చోవాలా, నిటారుగా కూర్చోవాలా, ఆసనం పైన దర్భ వేసుకుని ఉండాలా, దాని మీద జింక చర్మం వేసుకుని ఉండాలా, తర్వాత ఆయనకి యోగ ప్రాణాయామం గురించి సంపూర్ణంగా తెలిసి ఉండాలా, ఆయన దీర్ఘ శ్వాసం తీసుకోవాలా, శ్వాసం తీసుకొని సరైన ఉచ్చారంతో ఓంకారం స్మరణం చేయాలా. ఊరికే ఓంకార ఓం అంటే కాదు, నేను చెప్పేది తప్పది, నాకు తెలియదు యాక్చువల్లీ, అంత శుద్ధంగా ఓంకార స్మరణం చేయాల. ఆ విధంగా చేస్తే దాని ఫలితం ఉంటుందన్నమాట. ఆయన యోగిగా ఉండాలి, ఆయన యోగ పద్ధతులు ఆయనకి తెలిసి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనం ఓంకారాన్ని స్మరించగలము, అప్పుడే దాని నిజమైన ఓంకార స్మరణ అది అవుతుంది. అది ఎవరు కావాలా, ఎక్కడ కావాలా, ఎట్ట కావాలా అట్లా చెప్పేదానికి లేదు. అందువల్ల అది ప్రణవ మంత్ర మూల మంత్ర శుద్ధమైంది పరిశుద్ధమైంది, కానీ దాన్ని జపం చేసేదానికి చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్ని మనం పాటించలేదు అంటే అది మనకి ఫలితం ఇవ్వదు, అది అపరాధం అవుతుంది, నామాపరాధం అవుతుంది అది. అందువల్ల ఏమంటే భగవంతుడు ఇక్కడ ఇంకా ఒక సులభమైన మార్గాన్ని మనకిచ్చేస్తాడు, అదేమంటే కలియుగ యుగ ధర్మ హరేర్నామ 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 ఇవ కేవలం కలయు నాస్తేవ 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 గతిరన్యత. కలియుగంలో యుగ ధర్మాన్ని మనకిచ్చేస్తాడు. ఏది? చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే అవతారం తీసుకుని స్వయంగా ఆయన నామరూపాన్ని ఆయనే స్వయంగా దీన్ని ప్రచారం చేశాడు. ఇది గొప్పతనం. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే యజ్ఞానాం జప యజ్ఞస్మి. ఇప్పుడు యజ్ఞం గురించి అర్థం చేసుకోవాలంటే మనం భగవద్గీత ఒక శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేదంటే 3వ అధ్యాయం 14వ శ్లోకం. సో 3వ అధ్యాయం 14వ శ్లోకం ఏం చెప్తా ఉంది ఒకసారి చూస్తాం. తర్వాత మనం యజ్ఞం అంటే ఏమి, తర్వాత యజ్ఞంలో నేను జపయజ్ఞం అనేసి భగవంతుడు ఎందుకు చెప్పాడు అనేదాన్ని మనం దీన్ని అర్థం చేసుకుంటాం. సో 3వ అధ్యాయం 14వ శ్లోకం ఏం చెప్తా ఉంది చెప్పండి, రిపీట్ చేయండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాన్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. సో ట్రాన్స్లేషన్, ఆల్ లివింగ్ బాడీస్ సబ్సిస్ట్ ఆన్ ఫుడ్ గ్రెయిన్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ రెయిన్స్. Rains are produced by performance of yajna, sacrifice, and yajna is born of prescribed duties. So ఇది అనువాదాన్ని చదువులు చదవండి.
జీవదేహములన్నీ వర్షము వలన ఉత్పన్నమైనట్టు ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞము చేయగలగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది.
సో ఇక్కడ ఏం చెప్తామండి ఇది, సో ప్రతి ఒక్క జీవి జీవించాలంటే ఆ జీవికి ఏం కావాలా, జీవి జీవించాలి, ఏం కావాలా, దానికి అన్నం కావాలి, ఆహారం కావాలి. ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, ఆహార ధాన్యం నుంచి వస్తుంది. ఆహార ధాన్యములు ఎక్కడి నుంచి వస్తాయి, వర్షం నుంచి వస్తాయి. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యజ్ఞం నుంచి వస్తుంది. ఆ యజ్ఞం ఏదంటే నియమిత కర్తవ్యం, ప్రిస్క్రైబ్ డ్యూటీ. ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీ ఏది అంటే చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృతేధ్యాయతో విష్ణు త్రేతాయుతో యజుతోముఖై ద్వాపరే పరిచర్యాయ కలో తద్ హరికీర్తన. త్రేతాయుగంలో దానికి ముందర సత్యయుగంలో ధ్యాన తపస్సు చేస్తూ ఉన్నారు, వేలాది సంవత్సరం తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ ధ్యాన తపస్సుతో భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటూ ఉన్నారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదిని చేస్తూ ఉన్నారు. ద్వాపర యుగంలో విగ్రహారాధన చేస్తున్నారు, అర్చ విగ్రహారాధన చేస్తున్నారు. కలియుగంలో హరినామ సంకీర్తన, భగవన్ నామస్మరణ. అందుకే ఈ బ్రహ్మనాదరే పురాణంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం అంటే 3 సార్లు చెప్తున్నాడు. దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ వే. కలవ నాస్తేవ 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 అంటే ఏ మార్గం లేదు, ఏ మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు 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 అంటే ఏదంటే తపస్సు లేదు, ధ్యానము లేదు, యజ్ఞము లేదు, విగ్రహారాధన లేదు, 3 లేదు, కేవలం భగవన్ నామస్మరణ ఒకటే మార్గము. అన్ని కార్యక్రమాలు అన్ని కార్యాలు ఈ నామ సంకీర్తనలు ఉన్నాయి అనేది దీని అర్థం అన్నమాట. కలియుగంలో ఏదో ఒక ప్రొనౌన్సియేషన్, ఏదో ఒక మనం నామాన్ని స్మరణం చేసేయాలంటే 3 సార్లు చెప్తే అది అధికృతం అన్నమాట. కోట్లు కూడా రామప్ప 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 అని ఎవరు మూడుసారి అరుస్తారు వాళ్ళు. అంత లోపల ఆయన రామప్ప లోపలికి రావాలి. మూడుసారి రాలేదనుకోండి పోయింది. అదేవిధంగా బయట పాట పాడుతూ ఉంటారు, ఏదైతే ఆక్షన్ 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 100 రూపాయలు 200 300 ఒకసారి 300 రెండుసారి 310 ఓకే 310 ఒకసారి 310 రెండుసారి 300 మూడుసారి తీసుకోపో మూడుసారి చెప్తే కన్ఫర్మ్. ఆ విధంగా దర్శనాదరవే వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. హరేర్నామ 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 ఇదే కేవలం, ఇది ఒకటే మార్గము అనేసి ఇమ్మాటికి వేరే మార్గం లేదు, దర్శనాదరవే. అది భగవంతుడు ఈ కలియుగంలో మనకి వర రూపంలో యజ్ఞ రూపంలో వస్తున్నాడు. ఆ యజ్ఞమే జపయజ్ఞము. ఆ జపయజ్ఞాన్ని సంకీర్తన ఉద్యమాన్ని స్వయంగా ఆయనే నిరూపించిన దానికోసం చైతన్య మహాప్రభువు ఇక్కడ అవతరించాడు. చైతన్య మహాప్రభుగా అవతరించి ఇక్కడ ఈ సంకీర్తన ఉద్యమాన్ని మన చేతికి పెట్టేశాడు. సంకీర్తన కీర్తన అంటే ఏంటంటే భగవంతుని నామాన్ని గుణగానం చేయడం, కీర్తించడం, గ్లోరిఫై ద హోలీ నేమ్, అది కీర్తన. కీర్తించడం కీర్తి మీన్స్ గ్లోరిఫై, గ్లోరిఫికేషన్. కీర్తన అంటే గ్లోరిఫికేషన్. సంకీర్తన అంటే సంకీర్తన అంటే అందరూ కలిసి చేయడం, మనం అందరూ కలిసి చేస్తాం చూడండి, దాన్ని సంకీర్తన అవుతుంది. ఎప్పుడు మనం అందరూ కలిసి చేస్తామో అది యజ్ఞం అవుతుంది. అప్పుడు ఇప్పుడు మార్నింగ్ మనం జపం చేస్తూ ఉంటాం అందరూ కలిసి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ రామ రామ. నిజంగా అదే బ్రహ్మ ముహూర్తంలో జరిగే యజ్ఞం. అది కలియుగ యుగ ధర్మాన్ని మనం అందరూ మందిరంలో చేస్తున్నామని అర్థం. అది చాలా శ్రేష్టమైన యాక్టివిటీ. అది ఇట్ ఈస్ ద రియల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ టు ది హోల్ యూనివర్స్. కేవలం తిరుపతికి కాదు, మన మందిరానికి కాదు, కేవలం ఆంధ్రప్రదేశానికి కాదు, ఈ సృష్టికినే అది సర్వోత్తమైన ఉత్తమమైన సేవాకార్యం అది జరుగుతూ ఉంది. ఆ సమయంలో దేవతలందరూ భగవంతుని సేవిస్తూ ఉంటారు, వాళ్ళు సుప్రభాతం చేస్తూ ఉంటారు భగవంతునికి. ఆ సమయంలో మనం భగవన్ నామస్మరణం చేయడం, భగవంతుని కీర్తించడం, జపం చేయడం అనేది అంత శ్రేష్టమైన యజ్ఞకార్యం. కానీ దురదృష్టవశాత్ మనం ఏం చేస్తామంటే ఆ సమయంలో నిద్రపోతాం. హరే కృష్ణ. అందుకే ఇది చాలా తీవ్రమైన యాక్టివిటీ. మనం గంభీరంగా ఉండాలి. యజ్ఞం చేసే అతను స్వాహ అని ఇట్లా నిద్రపోయినాడు అనుకోండి, అది బాగుంటుంది. అది యజ్ఞం చేసే అర్చకుడు యజ్ఞం చేసుకుంటూ గీన్ని ఆయన హోమకుండంలో స్వాహ బాగుంటుంది. అది మంచిది, అది శ్రేష్టమైంది. అది అపరాధం, గొప్ప అపరాధం అది. అందువల్ల మనం జపాన్ని చేసేటప్పుడు తీవ్రంగా జపం చేయాలి. ఏ విధంగా అంటే ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, చాంటింగ్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్. ఏ విధంగా జపం చేయాలి మనం? హెల్ప్లెస్ కండిషన్. హెల్ప్లెస్ కండిషన్ అంటే ఏమి? ఒక బిడ్డ తప్పిపోయింది. ఏ విధంగా అంటే ఒక పెద్ద ఫన్ అండ్ ఫేర్ జాతర ఇక్కడ ఉంది చూడండి, తాజ్మహల్ ఫేర్ ఉంది అక్కడ అన్నమాచార్య ఇది దీని దగ్గర రామానుజ సర్కిల్ దగ్గర పెద్ద ఒక ఎగ్జిబిషన్ ఉందన్నట. ఆ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయి? ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. పెద్ద జాయింట్ వీల్ ఉంటుంది, బోట్ ఉంటుంది, తిరిగే ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, పాప్కార్న్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్లు ఉంటాయి, ఏదో రకరకాల ఐటమ్స్ ఉంటాయి. భార్య భర్తలు ఒక బిడ్డను తీసుకుని ఫన్ అండ్ ఫేర్కి పోయినారు. చాలా ఆనందంగా ఉంది. బిడ్డకి చాక్లెట్ ఇప్పించారు, పాప్కార్న్ ఇచ్చారు, అది బాగా తింటా ఉంది, అందంగా తింటా ఉంది. రష్లు ఏమైపోయిందంటే తప్పిపోయింది. అదే ఫన్ అండ్ ఫేరు, అదే మోజు, అదే ఆనందము అప్పుడు నరకం అయిపోయింది. ఆ జైంట్ వీల్ పెద్ద నరకంలా కనపడతా ఉంది. ఇంతమందికి ఎంత బాగుంటుంది? ఇప్పుడు ఏమైపోయింది? తల్లిదండ్రులకు నరకం అయిపోయింది, ఆ బిడ్డకి నరకం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక అతను వచ్చి, సార్ తీసుకోండి సార్, ఇది 30కి 10 రూపాయలకి ఇచ్చేస్తాను తీసుకోండి, ఏ పోవయ్య నీకేం కావాలి 30 రూపాయల దగ్గర టిపేసి పంపించేస్తాను. అదేవిధంగా ఆ బిడ్డ ఇంకొక చోట ఉంది, ఆ బిడ్డను నింపేసి తీసుకుని నేను లాలిపాప్ తీసుకుంటాను తీసుకుంటుంది, అది ఏ లాలిపాప్ వద్దు ఏం వద్దు పోని అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళకి కావాల్సిందేమి, నిజంగా కావాల్సిందేమి, ఆ బిడ్డకి కావాల్సిందేమి, తల్లిదండ్రులు కావాలా, ఆ తల్లిదండ్రులకు నిజంగా కావాల్సిందేమి, బిడ్డ కావాల. ఏ పరిస్థితుల్లో ఆ బిడ్డ తల్లిదండ్రుల కోసం ఏడుస్తుందో, ఏ విధంగా తల్లిదండ్రులు ఆ బిడ్డ కోసం పరితపిస్తారో, అది నిజంగా హెల్ప్లెస్ కండిషన్. ఆ విధంగా ఏమంటే మన నిజమైన స్వరూపాన్ని మనం మర్చిపోయినాం. జీవేర స్వరూపమే నిత్య కృష్ణదాస్. మనం ఓ కృష్ణుని నిత్య సేవకుడు, మనం భగవంతుని బిడ్డ అనేది మనం మర్చిపోయినాం. మనం మర్చిపోయేసి ఆనందం అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది, అక్కడ సంతోషం ఉంది ఇక్కడ దొరుకుతుంది సంతోషం ఉంది అనేసి మనం పాకలాడుతున్నాము, మనం వెతుకుతున్నాము. కానీ దేంట్లో కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు, దేంట్లో కూడా సంతృప్తి లేదు. మీరు చూడండి, ఏదో ఒకటి అచీవ్ అయినామంటే దాని వెనకాల ఇంకా ఒకటి వస్తుంది, ఏదో ఒకటి సంతృప్తి పొందామంటే ఇంకా ఒకటి వస్తుంది, ఇంకా ఒక సమస్య వస్తుంది, ఇంకా ఒకటి సమస్య వస్తుంది. సో ఎస్ఎల్సి అయినావా, అయిపోయిందా ఇంటర్, ఇంటర్ అయిపోయిందంటే అయిపోయిందా డిగ్రీ, డిగ్రీ అయిపోయిందంటే అయిపోయిందా ఉద్యోగం, ఉద్యోగం అయిపోయిందంటే అయిపోయిందా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి అయిపోయిందంటే అయిపోయిందా బిడ్డలు పుట్టాలి, బిడ్డలు పుట్టిన అయిపోయిందా బిడ్డలు మళ్ళీ వాళ్ళకి స్కూల్కి చేర్పించాలి, వాళ్ళు స్కూల్కి చేర్చుంటే అయిపోయిందా వాళ్ళు పెద్దవాళ్ళు చేయాలి, వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తే అయిపోయిందా వాళ్ళకి పెళ్లి చేయాలా, ఇట్లే దెర్ ఇస్ నో ఎండ్. ఆ విధంగా ఏమంటే మనం సంతోషం ఇక్కడ ఉంది అనేసి మనం పోతానే ఉన్నాం, పోతానే పొందుతూనే ఉన్నాం. కానీ నిజమైన స్వరూపం ఎక్కడ ఉంది, ఎక్కడ మనకి ఆనందం ఉంది అనేదాన్ని మర్చిపోయినాం. కప్పబడింది మన కాన్షియస్నెస్ అనేది, ఇట్ ఈస్ కవర్డ్. అందుకే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే యజ్ఞం చేయండి. ఏమది యజ్ఞము? హరే కృష్ణ 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 హరే, హరే రామ రామ రామ. ఎప్పుడు మనం నిజంగా ఈ హెల్ప్లెస్ కండిషన్తో మనం భగవంతుని నామస్మరణం చేస్తామో అప్పుడు భగవంతుడు మనకి అనుగ్రహం ఇస్తాడు. ద్రౌపదీదేవి నిండు కురసభలో ఆమె వస్త్రహపరణం చేసేటప్పుడు అక్కడ ఎవరు లేరు చెప్పండి? అచిరథ మహారథులు అక్కడ ఉన్నారు, బంధువులు ఉన్నారు, భర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంత శక్తి సామర్థ్య కలిగిన వాళ్ళందరూ ఉంటే కూడా ఆమెను రక్షించేదానికి కుదరలేదు అక్కడ. అప్పుడు ఆమె ఏం చేసింది? గోవింద 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 అని కృష్ణుణ్ణి పిలిచింది. ఎప్పుడు ఆమె హెల్ప్లెస్ కండిషన్తో నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను కాపాడేది, ఇంకా వేరే ఎవరు కాపాడలేరు అనేసి ఎప్పుడు ఆమె నామస్మరణం చేసిందో అప్పుడు భగవంతుడు అనుగ్రహం చేశాడు. అది నిజమైన జపయజ్ఞం. అజామిలుడు చివరికి జయ శిశీ రాధా గోవింద భగవానికి, రాధా గోవింద అష్టసఖ్య బృందకి, గిరిగోవర్ధానికి. అజామిలుడు చివరి గడిలో యమదూతలు వచ్చి ఆయన పాషాణంతో ఆయన ఆత్మాన్ని లాగేటప్పుడు అప్పుడు ఆయన హెల్ప్లెస్ కండిషన్తో పిలుస్తున్నాడు, నారాయణ 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 అనేసి. ఆయనకి ఏ విధమైన కోరికలు లేవు, అప్పుడు ఏ విధమైన నామాపరాధము అక్కడ లేదు, పరిశుద్ధమైన నామాన్ని ఆయన పిలుస్తున్నాడు. ఆయన మగన్ కొడుకు పేరునే ఆయన పిలుచుండొచ్చు, కానీ అక్కడ ఆర్తనాదం ఏముంది కదా, అది నిజమైన హెల్ప్లెస్ కండిషన్. అదేవిధంగా గజేంద్ర మోక్షంలో గజేంద్ర రాజునికి ఆ మసుడి వచ్చి, మకర రాజు వచ్చి కాలు పట్టుకున్నప్పుడు ఆ నారాయణుణ్ణి ఏ విధంగా స్మరణం చేశాడు అంటే అది నిజమైన హెల్ప్లెస్ కండిషన్. ఆ విధంగా మనం భగవన్ నామస్మరణం చేస్తే, జపం చేస్తే మాత్ర భగవంతుని అనుగ్రహం మనకి దొరుకుతుంది ఖచ్చితంగా. కానీ మనం క్యాజువల్గా ఏ సీరియస్నెస్ లేకుండా హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే. మనం మన లెక్క మంది అది లెక్క అది పోతూనే ఉంటుంది. ఇది యజ్ఞం కాదు, ఇది నిజంగా జపయజ్ఞం కాదు. దాంట్లో ఒక సీరియస్నెస్ ఉండాల. ఆ బిడ్డ ఏ విధంగా తల్లి కోసం ఏడుస్తుందో, ఏ విధంగా సహాయం కావాల్సిన వ్యక్తి అంటే నీళ్లు మునిగే వ్యక్తి మునుగుతున్నాడు అనుకోండి, ఈజ్ డ్రాపింగ్ అనే లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఆయన్ని పైకి ఎత్తితే ఏ విధంగా ఉంటాడు ఆయన అంటా ఉంటాడని, ఆయనకు ఒక ప్రాణం బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం భగవాన్ నామస్మరణ చేస్తే అప్పుడు భగవంతుని అనుగ్రహం అనేది మనకి వస్తుంది, ఆ తీవ్రత అనేది మనలో ఎప్పుడు ఉండాలా. సో అది ఈ జపయజ్ఞంలో ఉంది. సో దీంట్లో ఎన్నో మార్పు అనేది ప్రతి ఒక్క జీవితంలో వస్తుంది, కాదనలేదు. ఇప్పుడు మన జీవితాన్ని మనం చూసుకుంటే మనకు భగవంతుని అనుగ్రహం ఎలాంటిది ఉంది అనేది మనకు తెలిసింది. ఇది మనకు ఆల్రెడీ నిదర్శనంగా ఉంది, ఎంతో మంది జీవితంలో ఇది జరిగింది. ఆ విధంగా ఎన్నో జీవితంలో మార్పు వచ్చింది, హరికృష్ణ మహామంత్రంలో ఆ భగవంతుని అనుగ్రహం అనేది దొరికింది. దాంట్లో ఒక చిన్న ఉదాహరణని నేను చెప్పి క్లోజ్ చేస్తున్నాను. సో ముంబైలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు హోటల్లో. ఎలాంటి హోటల్ అంటే సీ వ్యూ హోటల్. ఏమది సీ వ్యూ హోటల్? సముద్ర తటంలో ఆ హోటల్ ఉండేది. ఆ హోటల్ పద్ధతి ఏమంటే వాళ్ళు సముద్ర జంతువుల్ని ఒక అక్వేరియంలో పెడతారు, వాళ్ళు దండు పెడతారు, దాంట్లో చేపలు అవి ఇవి పెట్టేస్తారు. అక్కడ పోయేసి మనం ఆర్డర్ ఇవ్వాలంటే దాన్ని చూపించాలి, అదే కావాలి నాకు అనేసి. వాడు ఏం చేస్తాడో వాడి ఎదురుగా పట్టుకుంటాడు, వాళ్ళ ఎదురుగా పట్టుకొని పోయేసి దాన్ని వండేసి పెట్టేస్తాడు, వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలాంటి పద్ధతి ఉండే హోటల్ అది. ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు, గిరీష్ అని ఆయన పేరు. సో ఆయన ఈ యాక్టివిటీ చేస్తున్నాడు, ఎందుకు ఆయనకి మనసు రావట్లేదు, ఏదో తప్పు చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఆయన ప్రతిరోజు హోటల్లో పనిచేసేటప్పుడు ఒకసారి ఏమైంది, బాంబేలో క్రాస్ మైదాన్ ఫెస్టివల్, హరే కృష్ణ ఉత్సవం ఫెస్టివల్ బాంబేలో అరేంజ్ చేశారు. ఏదో ఒక పెద్ద ఫెస్టివల్ ఉన్నప్పుడు ఏమంటే పెద్ద బలూన్ ఒకటి పైకి ఎగురిస్తారు, మీరు చూసుంటారు పెద్ద ఒక బలూన్ ఎగురుతూ ఉంటుంది పైన ఏదో పెద్ద ఉత్సవం ఉన్నప్పుడు. ఆ విధంగా ఏమైంది, హరే కృష్ణ బలూన్ ఒకటి ఎగురుతూ ఉంది. ఈయన అనుకున్నాడు ఏమది చూసి రావాలా అనుకున్నాడు. ఆ హరే కృష్ణ ఉత్సవానికి పోయినాడు, అక్కడ అన్ని చూశాడు, రకరకాల ఐటమ్స్ ఉండింది. చివరికి ఏమంటే ఒక కౌంటర్కి వచ్చాడు, అక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ జరుగుతూ ఉండేది. ఆ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్కి పోయినాడు. క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ పోతే అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది, చాలా మంది క్వశ్చన్ అడగడం, డివోటెస్ ఆన్సర్ చెప్పడం, ఆర్గ్యుమెంట్స్ జరగడం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. దాంట్లో ఈయన కూడా నిలబడినాడు, ప్రతిరోజు పోయేవాడు. 3 రోజులు అయింది 4 రోజులు అయింది, అక్కడ డివోటీ ఈయన అబ్జర్వ్ చేస్తున్నాడు, రోజు వస్తున్నాడు ఈయన ఓకే అనేసి. ఆ రోజు ఏమంటే వీళ్ళు డివోటీస్ ఒక ఆప్షన్ పెట్టారు, ఏమంటే ఎవరు ఒక మాల పూర్తి జపం చేస్తారో వాళ్ళేమంటే ఈ మాల వాళ్ళకి ఫ్రీ, జపం చేసే వాళ్ళకి ఈ మాల ఫ్రీ అనేసారు. ఈయనేమన్నాడు, ఏదో ఫ్రీ దొరుకుతుంది కదా ఇంకేమి కుదగలనేసి ఈయన మాల తీసుకున్నాడు. మాల తీసుకుని ఒక మాల పూర్తిగా జపం చేసేసాడు. అప్పుడు ఆ డివోటి అడిగాడు, ఏ నీ పేరేమన్నాడు. గిరీష్ అని, నువ్వు రోజు వస్తున్నావు నాకు తెలుసు, నువ్వు పుస్తకం లేకుండా ఈ మాల తీసుకున్న దానికి లేదు, పోయి ఒక పుస్తకం తీసుకురాపో అంటాను. ఈయన బుక్ కౌంటర్కి పోయినాడు, బుక్ కౌంటర్కి పోయి అక్కడ పుస్తకాలు చూస్తున్నాడు. ఈయన భాష రాదు, ఎందుకంటే ఈయన ఒరియా, అక్కడ ఉండే ఓన్లీ హిందీ బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ చూసినాడు. ఒక పుస్తకం చాలా ఆసక్తికరంగా అనిపించింది, ఏదంటే సెకండ్ ఛాన్స్, దాంట్లో యమదూతులు అజామిలని లాక్కునే చిత్రం, ఇది భలే ఉంది అన్నాడు. ఇంకా వెనక్కి తీసి చూశాడు, దాంట్లో ఏమంటే ఈ 4 నియమాల గురించి ఒక అతను ఒక కప్ప తింటా ఉంటాడు, ఉంది కదా ఒక క్రాబ్ తినేది ఒక బొమ్మ ఉంది చూడండి, చూసుంటారు కదా మీరు, ఓకే. మాంస భక్షణం చేయకూడదు అనే దాంట్లో ఒక వ్యక్తి తింటాడు, మాంసం తింటాడు. ఈయన అదే పని కదా, ఏదో భలే ఇంట్రెస్టింగ్ ఉంది అనేసి ఈ పుస్తకం తీసుకున్నాడు. యాక్చువల్లీ ఆయన భాష రాదు, ఆయన బొమ్మ చూసి తీసుకున్నాడు. ఆ పుస్తకం తీసుకొచ్చేసి డివోటీకి చూపించాడు, చూడండి నేను ఈ పుస్తకం తీసుకొచ్చానని చూపించాడు. అవును ఈ పుస్తకాన్ని ఎందుకు తీసుకున్నావు అని అడిగినాడు. నాకు తెలియదు, ఏదో బొమ్మ చూశాను, ఏదో నాకు సంబంధించింది అయితే అనిపిస్తుంది, అందుకే తీసుకునేసాను. మళ్ళీ నీ భాష ఏదో అన్నాడు. నా భాష ఒరియా. మళ్ళీ ఈ భాష రాదు కదా నీకు అంటే, నేర్చుకుంటానులే, నేను నేర్చుకుని చదువుకుంటాను. అప్పుడు ఆ డివోటీకి అనిపించింది ఈయనకి ఎంత తీవ్రత ఉంది, ఆయనకి భాష రాదు, ఆసక్తికరంగా ఆయన ఏం చేశాడు హిందీ పుస్తకం తీసుకున్నాడు. ఆయన జప పైన ఆసక్తి లేదు, కానీ ఆసక్తికరంగా ఏం చేస్తున్నాడో ఏదో ఫ్రీకి ఇస్తున్నారు అనేసి జపం చేసేదానికి సిద్ధమైనాడు. ఆ విధంగా ఏం చేశాడు, ఆ రోజు పుస్తకాన్ని తీసుకున్నాడు, జపమాలని తీసుకున్నాడు. జపమాల తీసుకునేసి ఆ రోజు నుంచి జపం మొదలుపెట్టాడు. ఎప్పుడు జపం మొదలుపెట్టాడో ఆ ప్రాణాలు పట్టుకునేదానికి ఈయనకి ధైర్యం రావట్లేదు, పని చేయట్లా. ఓనర్ ఈయన చూసి ఏమయ్యాను, ఏం పని చేయట్లేదు, ఏం పట్టుకోవట్లేదు, చంపట్లేదు, పెట్టట్లేదు అనేసి తిట్టుతూ ఉన్నాడు. నాకెందుకు బుద్ధి రావట్లేదు అని అన్నాడు. బుద్ధి రావట్లేదా, గెట్ అవుట్ అన్నాడు. పని చేయట్లేదని ఇంకేం ప్రయోజనం, ఆయన హోటల్లో ఉండేసి వెళ్ళిపో అన్నాడు. ఈయన తిరుక్కొని తిరుక్కొని తిరుక్కుంటూ వచ్చేసి బస్టాండ్లో కూర్చున్నాడు. బస్టాండ్లో కూర్చునేసి గట్టిగా జపం చేస్తున్నాడు, హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. అక్కడ ఒక డివోటి వచ్చాడు, వచ్చి ఈయన జపం చేసేది చూశాడు, హరే కృష్ణ అన్నాడు. ఈయన కూడా హరే కృష్ణ అన్నాడు. ఏమండి హరే కృష్ణ అన్నాడు. మీరు అవునండి నేను హరే కృష్ణ. ఏ నేను హరే కృష్ణ. సరే మీరు మా గుడికి వచ్చారా అన్నాడు. గుడి తెలియదు, ఏమి తెలియదు నాకు, ఒక ఫెస్టివల్కి పోయినాను, వాళ్ళు ఇచ్చారో నేను జపం చేస్తున్నాను అంతే అన్న. అట్లయితే రండి గుడికి రండి మనం అంటాను. ఇక్కడ దగ్గర ఉంది మంది చౌపాటి మందిరం, సో అక్కడ రండి చాలా బాగుంటుంది, అక్కడ మీరు ప్రోగ్రామ్ చూడొచ్చు అన్ని చూడొచ్చు అన్నాడు. ఆ రోజు వచ్చినాడు, వస్తే ఆల్టర్ క్లోజ్ అయిపోయింది. అది వుడెన్ ఇంటీరియర్తో ఉండే టెంపుల్, అది చౌపాటి టెంపుల్. ఆల్టర్ ఎప్పుడు కవర్ ఉంటుందో అంటే మూసేసి ఉంటుందో అన్ని ఒకే రగా కనపడుతూ ఉంటుంది. ఒక పక్క ప్రభుపాద వారు ఉంటారు, ఆయన ఏమనుకున్నాడు, ఇదే గుడి అనుకుని ప్రభుపాద వారికి దండం పెట్టేసి వెళ్ళిపోయినాడు. డిటీజ్ కూడా దర్శనం చేసుకోలేదు ఆ రోజు. మళ్ళీ అదే విధంగా ఏమైంది, మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ దర్శనం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే ఆయన కథ అంతా అక్కడ డ్యూటీస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ చూసి, ఆయన ఆసక్తి చూసి ఆయన గోవింద రెస్టారెంట్లో అపాయింట్మెంట్ చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు కూడా గోవింద రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు, సీరియస్గా జపం చేస్తూ ఉన్నాడు, తర్వాత ఆయన భక్తి ఆచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఏమంటే భగవన్ నామస్మరణ అనేది, హోలీ నేమ్ అనేది ఎవరు తీవ్రతరంగా వాళ్ళు జపం చేస్తారో వాళ్ళ హృదయ పరిశుద్ధం అయిపోతుంది, వాళ్ళకి పవిత్రత వస్తుంది, వాళ్ళ భగవంతుని సేవలో నిమగ్నం చేసేదానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. సో అందువల్ల ఏమంటే మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకునేసి, భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, అమిన్నత్వం నామ నామిని, భగవంతుడు వేరు కాదు నామం వేరు కాదు. భగవంతుడే స్వయంగా నామం రూపంలో నామ ప్రభువుగా భగవంతుడు ఉన్నాడన్నప్పుడు ఆ నామాన్ని మనం భగవంతుని స్వరూపంతో మనం తీసుకున్న తర్వాత దాన్ని ఎంత తీవ్రంగా జపం చేయాలనే దాన్ని మనం ఆచరించాలి. ఆ విధంగా జపం చేసి దాని సంపూర్ణ లాభాన్ని మనం పొందాలా. సో అదే ఇక్కడ ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు, చివరికి ఏమంటే అబౌట్ ది ఇమ్మోరల్ థింగ్స్ ఐఎమ్ హిమాలయాస్, సో స్థావరంలో నేను హిమాలయంని. దీని ప్రభుపాద గారు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ముందు శ్లోకంలో మేరు పర్వతము అది అప్పుడప్పుడు కదులుతుంది, కానీ హిమాలయం అనేది ఎప్పుడూ నిరంతరంగా స్థిరంగా ఉంటుంది, కాబట్టి అది శ్రేష్టమైంది అనేసి హిమాలయం గురించి చెప్తున్నాడు. హిమాలయం గురించి మనకు ఎన్నో విషయాలు తెలుసు. అది ఏమంటే అది అక్కడ కైలాస పర్వతం ఉంది, అక్కడ మానస గంగోత్రి గంగా ఉగమం అవుతుంది, అక్కడ మానస సరోవరం ఉంది, అక్కడ ఎన్నో గిరమౌళికలు ఉన్నాయి, అక్కడ ఎన్నో పర్వతాలు ఉన్నాయి, చాలా డీప్ అయింది ఇది హిమాలయ పర్వతం అంటే. దాన్ని చూడడం అనేది ఎంత సులభమైన విషయం కాదు, అక్కడ ఎంతో బంగార గనులు కూడా ఉన్నాయంట, సో ఎన్నో ప్రపాతాలు ఉన్నాయి, ఎంతో పెద్ద విశాలమైన ఒక మౌంటైన్ అది. సో అందువల్ల ఏమంటే భగవంతుడు శ్రేష్టమైంది, అందుకే ఇక్కడ వేరెవర్ దర్ ఇస్ సబ్లైమ్ ఇన్ ది వరల్డ్ ఇట్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ. ఆ విధంగా ఏమంటే ఈ శ్లోకంలో, సో ఈరోజు అబౌట్ ది రిషీస్, అమంగ్ ది రిషీస్ ఐ యామ్ భృగు, అమంగ్ ది ట్రాన్సెండెంటల్ ఓం అండ్ ఆఫ్ ది సక్రిఫైస్ ఐఎమ్ చాంటింగ్ ది హోలీ నేమ్ జప అండ్ అబౌట్ ఇమ్మోరల్ థింగ్స్ ఐఎమ్ హిమాలయస్ అని చెప్పి. ఓకే, సో ఇది ఈరోజు శ్లోకం అర్థం. జయ శిశు రాధా గోవింద భగవానికి, జయ శిశు రాధా గోవింద అష్ట సఖ్య బృందకి, గిరివర్ధనకి, లక్ష్మీ నరసింహస్వామికి, పద్మావతి బాలాజీ భగవానికి, లక్ష్మీ నరసింహస్వామికి, గిరివర్ధనకి, తిరుపతి చైతన్య చంద్ర మహాప్రభుకి, శిల ప్రభుపాదకి, శిల గురుదేవ్కి, గంత్రా శ్రీమద్ భగవద్గీతకి, శిల ప్రభుపాదకి, జై గౌర బ్రహ్మనందే హరి హరి బోల్. హరే కృష్ణ.